తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఈ చేను కబుర్ల కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ వారం మన చేను కబుర్లు చెప్పడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మేము వానాకాలంలో వేరుశనగ సాగు యాజమాన్యం గురించి మీకు ఈ కార్యక్రమం ద్వారా వివరించడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో పాత్రలు రైతులుగా హరి, జ్యోతి, శాంతి. పాత్రలు పోషిస్తున్నది హరిగా నితిన్, జ్యోతిగా రమ్య, శాంతిగా సాయినవత, వ్యవసాయ అధికారులుగా సింధు మరియు కార్తిక్ మీ ముందుకు వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం పదండి వేరుశనగ సాగు గురించి వారి మాటల్లో.
ఓ జ్యోతమ్మ, శాంతమ్మ, ఏంటి ఇంత దిగులుగా కనపడుతున్నారు?
ఏం లేదయ్యా, వర్షాకాలం వస్తుందిగా, ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో అర్థం అవ్వట్లేదయ్యా.
అవునయ్యా, నేను కూడా అదే చింతిస్తున్నాను.
అయ్యో, దీనికి ఇంత ఆలోచించడం ఎందుకు? మన ఊర్లకి ఇద్దరు పెద్ద అధికారులు వచ్చారు, మనం వెళ్లి గా సార్లను కలిసి మన కష్టాలు చెప్పుకుందాం. సార్లు ఏమైనా చెప్తారేమో తెలుసుకుందాం.
అవునా, అయితే మనం గా సార్లను కలిసి మన కష్టాలను చెప్పుకుందాం.
అవును, వెళ్ళాం పదండి.
సరే సరే, పోదాము.
నమస్తే సారు, నమస్తే మేడం గారు. నా పేరు జ్యోతి, తన పేరు శాంతమ్మ, తన పేరు హరి. మేముగ్గురం రైతులం.
నమస్తే. నమస్తే
సారు, మేము కంచరపాలెం గ్రామం నుండి వచ్చాము.
గట్లనా? సరే అమ్మా, చెప్పండి, ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారు?
ఏం లేదు సారు, వర్షాకాలం వస్తుంది కదా, మేము ఏ పంట వేయాలో ఎరుకైతలేదు సారు.
అవును మేడం, అందుకే మీ దగ్గరికి వచ్చాము. మీరు ఏమైనా మంచి సలహాలు చెప్తారేమో అని.
గట్లనా? నేను మీకు తప్పకుండా చెప్తాను.
సరే మేడం గారు, చెప్పండి.
వర్షాకాలంలో వేరుశనగ ఎక్కువగా సాగు చేస్తారు, కొంచెం వివరంగా చెప్పండి సారు.
అలానే జ్యోతమ్మ, మొదటిగా భూమి పరీక్ష అవసరం. ఆ పరీక్ష ఫలితం బట్టి ఏ విధంగా పంట కొనసాగించాలో తెలుస్తుంది.
సరే సారు, దాని తర్వాత ఏం చేయాలి మరి?
వేరుశనగ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేస్తున్నప్పటికీ తేలికపాటి ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు చక్కటి అనుకూలం.
అంతేకాదు శాంతమ్మ, ఇంకా మీరు ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్యగల నేల ఉండేటట్టు చూసుకోవాలి.
మరి బంకమట్టి నేలలో సాగు బాగానే ఉంటదా సారు?
బంకమట్టి నేలల్లో నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కాబట్టి ఆ నేలల్లో వేయడం వలన దిగుబడి ఎక్కువగా రాదు.
ఈ వర్షాకాలంలో ఏ రకం విత్తనాలు వేసుకుంటే మంచిదంటారు మేడం? మరియు మంచి లాభాలు రావాలంటే ఏ రకాలు వేసుకోవాలి మేడం గారు? చెప్తానమ్మా, మన తెలంగాణ ప్రాంతానికి అనువైన రకాలు మరియు వాటి సాగు కాలం ధరని 100 నుంచి 105 రోజులకు పంట చేతుకు వస్తుంది. కదిరి లేపాక్షి 100 నుంచి 112 రోజులకు, కదిరి 9 120 రోజులకు, కదిరి 6 100 నుంచి 105 రోజులకు, రోహిణి 90 నుంచి 95 రోజులకు. ఇంకా ఆకుపచ్చ తెగుళ్లకు ధరని ఉపయోగపడుతుంది మరియు అన్ని కాలాల్లో పండించవచ్చు. అమరావతి ఏమో రసం పీల్చే పురుగు నుంచి కాపాడుతుంది.
ఎకరానికి ఎంత విత్తనం వేయాలి సారు?
మీరు ఎకరానికి ఎంత విత్తనం వేస్తారమ్మా?
మేమైతే ఎకరానికి 80 నుంచి 100 కిలోల దాకా వేస్తాం సారు.
అంత విత్తనం అవసరం లేదు, విత్తనానికి ఖర్చు ఎక్కువైతుంది కదా, ఎకరానికి 60 కిలోలు సరిపోతుంది.
అవునా? మరి విత్తనం ఎంత దూరం ఉండాలి సారు?
ఖరీఫ్ లో విత్తేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. మొక్కలో నిర్జీవత రాకుండా ఉండాలంటే 22.5 x 10 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. ఇంకా వీటిని మీరు విత్తన శుద్ధి చేసుకుని వేసుకోవాలి.
మేడం, విత్తన శుద్ధి అంటే ఏంటి? శుభ్రంగా ఉండే విత్తనాన్ని నాటుతాం కదా మేడం.
విత్తన శుద్ధి అంటే విత్తనం శుభ్రంగా ఉంచడంతో పాటు వాటికి తెగుళ్లు పురుగులు సోకకుండా విత్తనాలకు 1 గ్రామ్ టెబ్యూకనజోల్ లేదా 3 గ్రామ్ మన్కోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు వచ్చే ప్రాంతాలలో 1 ml ఇమిడాక్లోపిడ్ 600
FS ను 7 మిల్లీలీటర్ నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి.
అమ్మయ్యా, విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి ఇప్పుడు బాగా అర్థమైంది.
సారు, ఇదంతా బానే ఉంది, కానీ విత్తనం ఏ సమయంలో వేసుకోవాలి?
వానాకాలంలో వేరుశనగ పంటను జులై 2వ పక్షం వరకు వేసుకోవచ్చు. ఒకవేళ వానలు ఆలస్యంగా కురిసినట్లయితే దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
విత్తనాలు ఏ విధంగా వేయాలి మేడం గారు?
విత్తనాలు ఎలా వేయాలో చెప్తా విను శాంతమ్మ. విత్తనాన్ని గొర్రుతో గాని లేక నాగటి సాలుతో గాని లేక ట్రాక్టర్ తో నడిచే విత్తే యంత్రంతో గాని విత్తుకోవాలి. విత్తే సమయంలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టర్ ద్వారా నడిచే స్పీడ్ డ్రిల్ ను వాడినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంతో విత్తుకోవడమే కాకుండా ఖర్చును కూడా గమనీయకంగా తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిలో 1 ఎకరానికి 2.5 నుంచి 3 గంటల్లో విత్తుకోవచ్చు.
సారు, కొత్తగా ఏమైనా పద్ధతులు వచ్చాయా సారు విత్తనాలు వేయడానికి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనంత గొర్రు, దీన్నే అనంత ఆటోమేటిక్ గొర్రు అని కూడా పిలుస్తారు. బాగా దుక్కి దున్నిన పొలంలో ఈ గొర్రు ద్వారా 1 వరుసల్లో వేరుశనగ విత్తవచ్చు. ఇలా చేయడం వలన కలుపు మొక్కలను కొంతవరకు నివారించవచ్చు.
మేడం, వేరుశనగలలో ఏ కలుపు మొక్కలు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి మేడం?
వేరుశనగలో ముఖ్యమైన కలుపు మొక్కలు అంటే ఉప్పుగడ్డి, అటిక మామిడి, గర్క, గురుగు, గడ్డి గులాబీ, తుంగ ఉంటాయి. కలుపు నివారణ కోసం మొదటిగా పంట వేసుకున్న 48 గంటల తర్వాత అంటే విత్తనం మొలవక ముందే ఎకరానికి 1 లీటర్ అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ లేదా బ్యూటాక్లోర్ అనే కలుపు మందులను పొలమంతా పిచికారీ చేసుకోవాలి.
ఒకవేళ మొక్కలు వచ్చాక కలుపు వస్తే సారు ఎలా నివారించాలి?
మంచి ప్రశ్న అడిగావు హరి. పొలంలో మొలకలు వచ్చాక కలుపు పెరిగినట్లయితే ఇమాజితఫిర్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
మేడం గారు, వేరుశనగకు నీరు ఎప్పుడెప్పుడు అందించాలి, ఇంకా ఎంత మోతాదులో ఇవ్వాలి మేడం?
వేరుశనగ పంటకు మొత్తం 450 నుంచి 600 మిల్లీలీటర్ నీరు అవసరం అవుతుంది. విత్తనం వేసే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదనున్నప్పుడు విత్తనం వేసుకోవాలి. ముఖ్యంగా ఇది మర్చిపోకండి శాంతమ్మ, నీటిని తుంపల ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25% నీరు ఆదా అవుతాయి. అధిక దిగుబడి మరియు నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు.
అయ్యో సారు, నాకు ఇప్పుడు యాదికి వచ్చింది, పంటల్లో పురుగులు తెగుళ్లు వస్తాయి కదా సారు, ఎలా తగ్గించాలి అంటే ఏమైనా మందులు ఉంటాయా సారు?
అవును జ్యోతమ్మ, ప్రస్తుత కాలంలో ఎక్కువ పంట నష్టం పురుగులు తెగుళ్ల ద్వారా వస్తుంది. వేరుశనగ పంటల్లో వేరు పురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, తామర పురుగు, పచ్చదీపపు పురుగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దీంట్లో వేరు పురుగు ఇంకా ఆకుముడత పురుగు, ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
మరి వీటిని ఎలా తగ్గించాలి మేడం కొంచెం చెప్పండి.
చెప్తాను హరి. ఈ తెగుళ్ల వల్ల నేల పైభాగంలో ఉన్న కాండంపై తెల్లటి బూజు తెరలు తెరలుగా ఏర్పడుతుంది. మొక్కలను లాగినప్పుడు పైభాగం మాత్రమే ఊడి వస్తుంది, కాయలు కూడి కిళ్ళిపోతాయి. ఇందుకోసం 1 కిలో విత్తనానికి 65 మిల్లీలీటర్ క్లోరోఫైరిఫస్ విత్తన శుద్ధి చేయాలి. 4-8-10% గుళికలు ఎకరానికి 6 కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
మరి సారు, ఆకుముడత పురుగు నష్టం ఏ విధంగా తెలుసుకోవాలి, వాటిని ఇంకా ఎలా నివారించుకోవాలి సారు?
ఈ ఆకుముడత పురుగు విత్తనం వేసిన 15 రోజుల నుండి వస్తుంది. ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ పురుగు 2 నుంచి 3 ఆకులను కలిపి గూడు చేసుకుని పచ్చహరితాన్ని తినడం వల్ల ఆకులన్నీ ఎండిపోయి కాలిపోయినట్టు కనబడతాయి. దీని నివారణకు క్లోరోపైరిఫాస్ 500 ml లేదా ఎసిఫేట్ 300 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు లింగాకర్షక బూటలు 1 ఎకరానికి 4 చొప్పున పెట్టాలి.
మేడం గారు, ఇంకా తిక్క ఆకుమచ్చ తెగులు గురించి చెప్తే మాకు కొంచెం పంట నష్టం తగ్గే అవకాశం ఉంది కదా మేడం గారు?
ఆకుల పైభాగాన ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇంకా అలస్యంగా వచ్చే తెగులలో మచ్చలు ఆకు అడుగు భాగాన నల్లటి రంగులో ఉంటాయి. ఉద్యత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు మొత్తం రాలిపోతాయి. ఇంకా 1 గ్రామ్ టెబ్యూకనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. క్లోరాంతనోనిల్ 400 గ్రాములు లేదా టెబ్యూకనజోల్ 200 మిల్లీలీటర్ 1 ఎకరాకు 200 మిల్లీలీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుల పైభాగాన ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇంకా ఆలస్యంగా వచ్చే తెగులలో మచ్చలు ఆకు అడుగు భాగాన నల్లటి రంగులో ఉంటాయి. ఉద్యత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు మొత్తం రాలిపోతాయి. ఇంకా 1 గ్రామ్ టెబ్యూకనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. క్లోరోథాలోనిల్ 400 గ్రాములు లేదా టెబ్యూకనజోల్ 200 మిల్లీలీటర్ 1 ఎకరాకు 200 మిల్లీలీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సారు, ఇదంతా బానే ఉంది, ఎరువులు ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏవేవి ఇవ్వాలి సారు?
అయ్యో హరి, దానికి అంత చింత ఎందుకు? ఎరువులు ఎప్పుడు ఇవ్వాలో, ఏవి ఇవ్వాలో వివరంగా చెప్తా విను. ఆఖరి దుక్కిలో 1 ఎకరాకు 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తనం వేసే సమయం ముందు వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 18 కిలోల యూరియాను విత్తనం వేశాక వేసుకోవాలి.
ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే చెప్పండి మేడం గారు.
ఏం కొత్తగా కావాలి జ్యోతమ్మ నీకు? ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తా ఆగు జర. సూక్ష్మ పోషకాలు లోపాలు కూడా ఉంటాయి ఈ పంటలో. అందులో ముఖ్యంగా జింకు మరియు ఇనుము లోపాలు ముఖ్యంగా వస్తాయి.
ఈ లోపాలు ఎలా గుర్తుపట్టాలి, ఇంకా ఏ మందులు వాడాలి సారు?
హరి, చెప్తా విను. ఇంకా జింకు లోపించిన పైరుల్లో ఆకులు చిన్నవిగా మారి మొక్కలు గిడసబారుతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్, 200 లీటర్ల నీటిలో నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో కనీసం 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
మేడం గారు, మీరు ఇనుము అని ఏమో అన్నారు కదా, ఇనుము లోపం అంటే ఏమిటి మేడం గారు?
ఇనుము లోపము ఉంటే ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు పచ్చగాను తర్వాత తెలుపు రంగుకు మారుతాయి.
సారు, ఎట్లా నివారించాలి కొంచెం చెప్తారా సారు?
అవునమ్మా, ఇనుము లోపానికి మందులు ఉంటాయి. ఎకరానికి 1 కిలో అన్నబేరి మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లం 200 లీటర్లో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
మేడం గారు, పంట కోత మరియు నిల్వ ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి కొంచెం చెప్తారా?
అవును హరి, పంట కోత 70-80% వరకు ఆకులు పసుపు రంగుల్లోకి మారాలి. ఇంకా కాయదొల్లు నలుపు రంగుల్లోకి రావాలి. కోత చేసేటప్పుడు నేల తడిగా ఉండేటట్టు చూడాలి. గలగల అని శబ్దం రావాలి. పంట కోత తర్వాత వేరుశనగ కాయలను మొక్కల నుంచి వేరు చేయడానికి వెట్ ప్యాడ్ లేదా డ్రై ప్యాడ్ థ్రెషర్ ను ఉపయోగించవచ్చు.
సారు, మరి ఎట్లా నిల్వ చేసుకోవాలి?
కాయల్లో తేమ 8-9% తగ్గే వరకు ఇలా నీడల్లో ఆరబెట్టాలి. ఆ తర్వాత కాయలను గోనె సంచిలో నింపి గాలి వెలుతురు ఉండే గోదాములో నిల్వ ఉంచాలి. విత్తనం కోసం నిల్వ ఉంచిన కాయలపైన సంచులపైన మలాథియాన్ అనే మందును 5% మందును పిచికారీ చేయాలి. ఇంకా వేప నూనె 5 ml పిచికారీ చేయాలి. దీనివల్ల పెంకు పురుగు రాకుండా ఉంటుంది.
మేడం గారు, ఈ వర్షాకాలంలో వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది?
దిగుబడి అంటే 12 క్వింటాలు ఎకరానికి వస్తుంది. ఇంకా అన్ని పద్ధతులలో పాటిస్తే 20 క్వింటాలు 1 ఎకరానికి వస్తుంది.
ఇంకా ఏమిటంటే, వేరుశనగ వర్షాకాలంలో 80% మంది పండిస్తారు. మన రాష్ట్రంలో 35,000 హెక్టార్లు వేరుశనగ సాగు చేస్తారు. ఇంకా ఈ వేరుశనగలో 48-50% నూనె ఉంటుంది. ఈ నూనెతో కూడా ఆదాయాన్ని పొందవచ్చు.
వేరుశనగ నుంచి నూనె ఎలా తీస్తారు సారు?
చెప్తానమ్మా. వేరుశనగ గింజల నుండి పూర్వకాలంలో గానుగా రోటరీల ద్వారా నూనెను తీసేవారు. కానీ ప్రస్తుతం ఎక్స్పెల్లర్ అనే యంత్రాల ద్వారా తీస్తున్నారు. నూనె నుండి తీయబడిన నూనె గింజలు కేకు రూపంలో ఎక్స్పెల్లర్ కోన్ ద్వారా బయటకు వస్తాయి. ఎక్స్పెల్లర్ నుండి వచ్చిన నూనెలో కొన్ని మలినాలు ఉంటాయి. అందుకే నూనెను ఫిల్టర్ ప్రెస్ లో వేసి ఫిల్టర్ చేస్తారు.
మేడం గారు, వేరుశనగ పొట్టు నుంచి ఇంకా గింజల నుంచి 2 నుంచి నూనె వస్తుందా?
లేదు జ్యోతమ్మ, వేరుశనగ గింజల ద్వారానే నూనె వస్తుంది. ఇంకో విషయం, వేరుశనగ పొట్టు తొలగించే యంత్రంను డెకాడికేటర్ అంటారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, గింజలలో నూనె తీయగా మిగిలిన గింజల పదార్థాన్ని శనగ చెక్క లేదా పిండి అంటారు. శనగ చెక్కలో కూడా 6-8% నూనె మిగిలి ఉంటుంది. ద్రావకం వెలికితీత ద్వారా శనగ చెక్కలో ఉన్న నూనెను వెలికితీత చేస్తాము. ముఖ్యంగా ద్రావకం వెలికితీత ద్వారా చేసిన నూనెను శుద్ధీకరించిన తర్వాత మాత్రమే వంట నూనెగా వాడుకోవాలి.
సారు, జర మద్దతు ధరల గురించి కొన్ని వివరాలు తెలియజేయండి.
అదే హరి, ఆ విషయానికే వస్తున్నా. మనం ముఖ్యంగా MSP గురించి తెలుసుకోవడం చాలా అవసరం. MSP అనగా రైతు కనీస మద్దతు ధర. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. 2019-20 సంవత్సరానికి గాను 5,090 రూపాయలు ఉండగా 2020 సంవత్సరానికి 5,275 రూపాయలు ఉన్నది. అలాగే పోయిన సంవత్సరం అంటే 2021లో 5,550 రూపాయలు ఉండగా ఈ సంవత్సరానికి 5,850 రూపాయలు ఉంది.
చాలా సంతోషం సారు, ఇవన్నీ మాకు చెప్పినందుకు. ఇక పోయేస్తాం సారు, ఇంకేమన్నా సమస్యలు వస్తే మళ్ళీ వచ్చి కలుస్తాం. ధన్యవాదాలు సారు. ధన్యవాదాలు మేడం గారు.
మేము చెప్పిన ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మమ్మల్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.
విన్నారుగా రైతన్నలు, ఇది ఇవాల్టి కార్యక్రమం. మళ్ళీ మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఈ వారం మన చేను కబుర్లలో వర్షాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం. వర్షాకాలం ప్రారంభం కాగానే చాలామంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాగానే జ్వరం, దగ్గు, జలుబు వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వర్షాకాలంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వానాకాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఏది పడితే అది తింటే అజీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బయటి ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో బజ్జీలు, పకోడీలు వంటి ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. అదేవిధంగా వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం. వర్షాకాలంలో కషాయాలను తాగడం ద్వారా మన రోగ నిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుపడుతుంది. దీనికోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు. ఏ కాలంలో అయినా సరే అల్లం, వెల్లుల్లి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఔషధంలా ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సి అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా నిమ్మకాయతో రోగ నిరోధక శక్తిని కూడా అమితంగా పెరుగుతుంది. వర్షాకాలంలో సలాడ్లు, ఐస్ క్రీములను తీసుకోకపోవడం మంచిది. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల నీటి ద్వారా చాలా రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇంటి ఆవరణ చుట్టూ ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి ఆవరణ చుట్టూ ఎక్కడ నీరు నిలవ ఉండకుండా, పిచ్చి మొక్కలను పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మన దరి చేరకుండా ఆపవచ్చు. వర్షాకాలంలో చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలి. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు, రొయ్యలను తీసుకోవడంతో ఆ ప్రభావం మనపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వర్షాకాలంలో ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. వర్షాకాలంలో అంటువ్యాధులు, జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ, కడుపు నొప్పి, జ్వరం, టైఫాయిడ్, మలేరియా, నిమోనియా వంటి వ్యాధులు చాలా ఎక్కువగా సోకుతుంటాయి. ఇప్పుడు మనం వర్షాకాలంలో తినే పండ్లను గురించి తెలుసుకుందాం. అలాగే వాటి ద్వారా మనకి ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందో కూడా తెలుసుకుందాం. వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. వర్షపు జల్లులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడివేడి మిర్చి బజ్జీలో లేకపోతే పకోడీలో తింటూ ఆహ్లాదంగా గడుపుతుంటారు. వర్షాకాలం చిరు జల్లులతో పాటు వ్యాధులను తనతో తీసుకొస్తుంది. నేరుడు పండు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. అయితే నేరుడు పండులో 1.41 గ్రాముల ఐరన్, 15 గ్రాముల కాల్షియం, 18 గ్రాముల విటమిన్ సి ఉంటాయి. నేరుడు పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నీటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నేరుడు పండ్లు తింటే తగ్గుతాయి. వర్షాకాలంలో జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. వీటిని తినడం వల్ల అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణమవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. నేరుడు పండులోని యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మెరుగ్గా ఉంచుతుంది. తరువాత పండు యాపిల్ గురించి తెలుసుకుందాం. యాపిల్లో ఫైబర్ అంటే పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కే తదితర పోషకాలు మెండుగా ఉన్నాయి. రోజు యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. యాపిల్లో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయి. తరువాత పండు దానిమ్మ. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గట్ హెల్త్ అనగా జీర్ణ వ్యవస్థ, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దానిమ్మ తింటే అజీర్తి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బడం, వాంతులు వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దానిమ్మలో ఉండే పాలిఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తరువాత పండు అరటిపండు. అరటిపండులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, ఫైబర్, ఫోలేట్, పాలిఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తరువాత మనం పియర్ పండు గురించి తెలుసుకుందాం. పియర్ పండులో వైటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, ఫైబర్, ఫాలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండులోని వైటమిన్ ఏ మరియు సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో అనేక రోగాలు చుట్టుముట్టి బాధిస్తుంటాయి. వర్షాలు పడడంతో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద పెరుగుతుంది. ఇవి వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. తరచూ జలుబు, దగ్గు వంటి వాటితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక వర్షాల వల్ల ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం మంచిది. చిరుతిండ్లు, ఎక్కువ కారం, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయాటిక్స్ కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మన జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇచ్చే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. పచ్చి ఆకుకూరలను తినడం మానుకోవాలి, ఎందుకంటే అవి సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. ఒకవేళ తినాలని భావిస్తే మితంగా తినడం మేలు. పేగులకు అనుకూలమైన, తేలికగా జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని ఎంచుకోవాలి. పచ్చి కూరగాయలకు బదులుగా ఆవిరి మీద ఉడికించిన కూరగాయలను తినాలి. అలాగే కాచి చల్లార్చిన నీరు తాగటం అవసరం. వర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారాన్ని నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాలకు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినరాదు. వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా, డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మానుకోవాలి. వర్షం కారణంగా వ్యాయామాలు చేసేందుకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియలు సాఫీగా ఉండాలంటే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో చిరుతిండ్లు లేదా స్ట్రీట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఆహారం కలుషితమై ఉండే అవకాశాలు ఉన్నందువల్ల రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. తక్కువ మొత్తంలో తినేలా చూసుకోవాలి. అధిక మొత్తంలో ఆహారం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. నూనెతో తయారు చేసిన పదార్థాల జోలికి వెళ్ళనే వెళ్ళవద్దు. వర్షాకాలంలో వెచ్చని సూప్ తాగితే చాలా బాగుంటుంది. చికెన్ సూప్ నుంచి క్యారెట్ సూప్, మష్రూమ్ సూప్ లేదా వెజిటబుల్ సూప్ మొదలైన అనేక సూప్లను తీసుకోవచ్చు. అంతేకాదు తులసి, పసుపు, దాల్చిన చెక్క, ఏలకులతో పాటు నిమ్మకాయ వంటి ఇతర రోగనిరోధక శక్తిని పెంచే ఛాయ్లను తీసుకోవచ్చు. వీలైనంత వరకు వర్షం పడేటప్పుడు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించడం మేలు. ఈ విధంగా మీరు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. మొక్కజొన్న వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారంలో ఒకటి. కేవలం చిరుతిండుగా మాత్రమే మొక్కజొన్న ఉపయోగపడుతుందని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మొక్కజొన్న రుచిగా ఉండటమే కాక ఎన్నో అమోఘమైన పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో తరచూ ఉడకబెట్టిన లేదా కాల్చిన మొక్కజొన్నను తీసుకుంటే ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, డయేరియా వంటి దరిచేరకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తరువాత మనం బీట్రూట్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుత సీజన్లో తరచూ బీట్రూట్ జ్యూస్ను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడి సీజనల్ వ్యాధులు దరిదాపుల్లో రాకుండా ఉంటాయి. బీట్రూట్ను తీసుకుంటే రక్తహీనత దూరం అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా మంచి ఆహారంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది. లివర్ శుభ్రపడుతుంది. అలాగే బాడీని డిటాక్స్ చేస్తుంది. ఇక వర్షాకాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ అయిన జామ, బొప్పాయి, చెర్రీస్, యాపిల్, పియర్, దానిమ్మ, మొక్కజొన్న వంటి పండ్లను డైట్లో చేర్చుకోవాలి. ఈ పండ్లు వర్షాకాలంలో వేధించే వివిధ రకాల జబ్బుల దరి చేరకుండా అడ్డుకట్టి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
గత వారం మొదటి ప్రశ్న:
మాధురి తీపి రకం మొక్కజొన్న రకంలో చక్కెర శాతం ఎంత? ఆప్షన్ ఏ 20-25%, ఆప్షన్ బి 30-35%.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ ఏ 20-25%.
గత వారం రెండవ ప్రశ్న:
కింది వాటిలో పేలాల రకం మొక్కజొన్న రకం ఏది? ఆప్షన్ ఏ మాధురి రకం, ఆప్షన్ బి అంబర్ పాకాన్ రకం.
ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఆప్షన్ బి అంబర్ పాకాన్ రకం.
ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జిఎంవి రత్నాజీ బాబు, భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, యామిని, స్వీటీ, లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, లక్ష్మి, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి, సాతాపూర్ నాగర్కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి.
మొదటి ప్రశ్న: ఏ రకం నేలల్లో వేరుశెనగ సాగు మంచిగా ఉండదు? ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు.
ప్రశ్న మరోసారి:
ఏ రకం నేలల్లో వేరుశెనగ సాగు మంచిగా ఉండదు? ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు.
రెండవ ప్రశ్న: అన్ని కాలాల్లో పండించడానికి ఉపయోగపడే రకం ఏంటి? ఆప్షన్ ఏ ధరణి, ఆప్షన్ బి కదిరి సిక్స్.
ప్రశ్న మరోసారి:
అన్ని కాలాల్లో పండించడానికి ఉపయోగపడే రకం ఏంటి? ఆప్షన్ ఏ ధరణి, ఆప్షన్ బి కదిరి సిక్స్.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.